అంకురార్పణ అంటారు కదా, అంకురారోపణ ఘట్టాలు ఉంటాయి. తరువాత జీలకర్ర తల ఉంటుంది, తర్వాత తాడిపట్టు ఉంటుంది, తర్వాత తలంబ్రాలు ఉంటాయి. ఇవన్నీ ఉంటేనే పెళ్లి. పెళ్లి అంటే ఇవన్నీ ఉండాలా, వీటి యొక్క అర్థం పైపై చూసుకుంటూ వెళ్దాం. ముందుగా వధువు చేత గౌరీ పూజ చేయిస్తారు మన వాళ్ళు. వధువు చేత గౌరీ పూజ ఎందుకు చేయాలి అని అంటే, పార్వతికి చాలా మంది చెప్పారు అప్పటికీ, అమ్మా ఆ ముసలివాడితో ఏం సుఖపడతావు, ఎద్దు మీద తిరిగేవాడు, పులితోలు కట్టుకునేవాడు, భస్మాన్ని ఒంటికి పూసుకునేవాడు, శ్మశానంలో తిరిగేవాడు, మూడు కనులు కలిగినటువంటి వాడు, జడల్ని అలా పెంచుకున్నటువంటి వాడు, కపాలంలో బెచ్చమెత్తుకునేవాడు, మెళ్ళో పాములు వేసుకుని తిరిగేవాడు, అటువంటి శ్మశానదారుడైనటువంటి శివుని చేసుకుని వేసుకుపడతావమ్మా, ఆ ఆలోచన మానుకో అని వాళ్ళు చెప్పారు. తల్లిదండ్రులు మేనకా హిమవంతులు ఇద్దరు చెప్పారు. అయినా గాని ఆమె వినకుండా శివుడే నాకు కావాలి అని తపస్సు చేయడానికి పూనుకుంది. ఊ మా ఊ అంటే తపస్సు, మా అంటే వద్దు. పర్వతరాజు పుత్రిక కాబట్టి ఆమె పార్వతి అన్నారు. తపస్సు వద్దు ఊ మా అన్నారు కాబట్టి ఆమె ఉమ అయింది. ఆ విధంగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎండనకుండా వాననకుండా అలా నిలబడి గౌరవర్ణం కలిగింది అయింది, అంటే గౌరీ అని పిలవబడింది. తపస్సు చేస్తున్నటువంటి కాలంలో ఆకుల్ని కూడా తినకుండా ఆ పర్ణ, పర్ణము అంటే ఆకు, ఆ ఆకుల్ని కూడా తినకుండా తపస్సు చేసింది కాబట్టి ఆమె అపర్ణ అయింది. ఆ విధంగా ఏ విధంగా అయితే తను అనుకున్నటువంటి భర్తని తాను పొందగలిగిందో తపస్సు చేసుకొని, ఆ విధంగా ఈ లోకంలో ఉండేటువంటి ఈ కన్య కూడాను అంతటి గొప్పవారుడు తనకి కలగాలనేటువంటి ఉద్దేశంతో ఆ కన్యని అప్పటిదాకాను అష్టవర్ష భవేత్ కన్య అని అంటారు, అంటే 8 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయి కన్య అని పిలువబడుతుంది అని అప్పటి లెక్క ప్రకారం అనేవాళ్ళు. కాబట్టి ఇటువంటి వయసులో కనుక ఆమెకి గౌరీ పూజ చేయడం కనుక అలవాటైతే ఆ పరమశివుడు అంతటి వాడు భర్తగా లభిస్తాడు. పెళ్లి కాకముందు చేసేదేమో గౌరీ పూజ, పెళ్లైన తర్వాత చేసేది మంగళ గౌరీ పూజ. ఈ గౌరీ పూజ చేయబట్టే కదా ఇంత తన మాట వినేటువంటి వాడు, తన చెప్పిన పని చేసేవాడు, ఇటువంటి భర్త తనకు లభించాడు. కాబట్టి ఆ మాంగళ్యం మెడలో పడగానే తను చేసేటువంటి వ్రతానికి మంగళ గౌరీ వ్రతము అని పేరు పెట్టారు. కాబట్టి గౌరీ పూజ అందుకోసం చేస్తారు. ఇక రెండవది తెరచల్ల అడ్డుగా కడతారు. తెరచల్ల అడ్డుగా కడతారు అంటే అమ్మాయిని ఎదురుగా కూర్చోబెట్టి, అబ్బాయిని ఎదురుగా కూర్చోబెట్టి మధ్యలో ఒక గుడ్డ లాంటిది పట్టుకుంటారు. ఎందుకు ఈ విధంగా చేస్తారంటే, పెళ్లి కొడుకుని లక్ష్మీనారాయణ స్వరూప వరాయ అన్నారు. అంటే అక్కడ పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు పెళ్లి కూతురు ఇద్దరు మనవాళ్ళు కాదు. వాళ్ళు ఏ అలయ్య కూతురు ఏ పుల్లమ్మ కొడుకు పెళ్లి చేయట్లేదు. అక్కడ కూర్చున్నటువంటి సాక్షాత్తు విష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు. అందుకనే పగవాడైనా సరే పెళ్లి కనుక కొడుకో కూతురుకో చేసుకుంటూ ఉంటే అలా తొంగైనా చూసి రావాలట. ఎందుకంటే అక్కడ వెళ్లి చూసేది నువ్వు వాళ్ళని కాదు, లక్ష్మీనారాయణ స్వరూపం. ఆమెలోనేమో లక్ష్మిని, ఈయనలో నారాయణుని నువ్వు చూసుకుంటున్నావని గుర్తుకోసం అనమాట. అందుకనే ఆ లక్ష్మీ నారాయణ స్వరూపంగా అల్లుడు ఉంటాడు కాబట్టి అల్లుడి పాదాన్ని మామ కడుగుతాడు. మామ పెద్దవాడైనా అల్లుడు చిన్నవాడైనా అల్లుడి పాదాన్ని మామ ఎందుకు కడుగుతాడు అంటే, అక్కడ కూర్చున్నంతసేపు ఆ అల్లుడు మనమే 2-3 లక్షలు పెట్టి కట్నం ఇస్తే కొనుక్కొచ్చినటువంటి అల్లుడు కాదు. అక్కడ కూర్చుని సాక్షాత్ నారాయణ స్వరూపమైనటువంటి ఆయన. అందుకనే ఆయన పాదాన్ని కడిగి మనం శిరస్సు పైన రూపంలో ఉంది. మధ్యన ఉన్నటువంటిది మాయ తెర. ఈ మాయ తెర ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు ఈ జీవాత్మ పరమాత్మకు, పరమాత్మ జీవాత్మకు పరస్పరం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ తెరచలని అడ్డుగా పెడతారు. ఇక నుంచైనా తెలుసుకోండియా, ఇప్పటిదాకా పెళ్లి కాకముందు కొన్ని కొన్ని ఎవరికి ఉండేటువంటి వ్యాపకాలు వాళ్ళకు ఉంటాయి కదండి, మా అబ్బాయి ఇంజనీరింగ్ చదవాలనో, ఏ ఎంబీబీఎస్ చదవాలనో, ఏవో కొన్ని కోరికలు ఉంటాయి కదా. అప్పటిదాకా విద్య చదువు వీటిలో మునిగిపోయి ఉంటాడు. వ్యవసాయదారుడు అయితే పొలం పనిలో మునిగిపోయి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మీకు తోడుగా ఈమె వస్తుంది కాబట్టి ఇక నుంచైనా దైవ చింతన ప్రారంభించుకున్న ఏర్పాటు చేయి ఈమెతో కలిసి. ఏ విధంగా అంటే, మీ ఇద్దరి మధ్య కట్టినటువంటి ఈ తెర ఎలాగైతే తొలగిపోతుందో మాయ కూడా ఆ విధంగా మీకు తొలగాలి. అప్పుడు మీరిద్దరు ఒకళ్ళొకళ్ళు ఎలా స్పష్టంగా చూసుకుంటున్నారో అప్పుడు పరమాత్మని మీరు స్పష్టంగా చూసుకోగలరు అని చెప్పడం కోసం తెరచలని పెడతారు. ఈ తెరచల ఎప్పుడు తీస్తారు, జీలకర్రబెల్లం పెట్టిన తర్వాత తీస్తారు. అవునా, జీలకర్రబెల్లం పెట్టిన తర్వాతే కదా, పెట్టిన తర్వాతే తీస్తారేమో చెప్పండి. అవునా, పెట్టిన తర్వాత ఇస్తారు కదా. ఈ జీలకర్రలను ఇక్కడ ఎందుకు పెడతారు అంటే, ఇక్కడ సహస్రార చక్రం ఉంటుంది కదా, ఈ కూర్చున్నటువంటి ఆయన పరమాత్మ దర్శనం కావాలి అంటే సహస్రారం గురుస్థానం అని చెప్తారు, సద్గురు స్థానం అని చెప్తారు. ఆ సద్గురువుని చేరినప్పుడు నువ్వు పరమాత్మను దర్శించగలవు. కాబట్టి ఈ జలకరాదళం యొక్క మిశ్రమం ఇక్కడ ఉండేటువంటి సహస్రార చక్రానికి కొద్దిగా ద్వారం తెరుచుకోవడానికి ఉపయోగపడుతుంది అని వైద్య శాస్త్రంలో చెప్తున్నటువంటి విషయం. కాబట్టి ఈ గోడాజీన మిశ్రమాన్ని కనుక ఇక్కడ పెట్టినట్టయితే, అంటే నీకు ఇక్కడ సహస్రాలను కనుక తెరుచుకున్నట్టయితే, నువ్వు సద్గురుమూర్తిని కనుక నువ్వు ఆయన దగ్గరకు వెళ్లి ఆయన చెప్పినటువంటి మాటలను విని ఆయన చెప్పినటువంటి బోధనని మనసు కనుక పట్టించుకున్నట్టయితే అప్పుడు అవుతుంది పరమాత్మ దర్శనం. జీలకర్రబెల్లం పెట్టిన తర్వాత కదా తొలిగేది. ఒక అతను ఎవరో పాపం పెళ్ళంటే ఆశతోటి రెండు మూడు రోజులే ముందే నూరు పెట్టుకున్నాడట జీలకర్రబెల్లం. ఏమైంది, చీమలు పట్టే తల మీద పెట్టుకోగానే గీక్కోలేక అల్లాడిపోయాడట. కాబట్టి అట్లా ఉండకూడదు. ఆ జీలకర్రబెల్లం ఎందుకోసం పెడతారు అంటే అందుకోసం పెడతారు. ఆ విధంగా ఆ ఘట్టం అయిపోతుంది. ఆ ఘట్టం వరకు అలాగా, తర్వాత మనకి తాడి ఒట్టు కడతారు కదండి. తర్వాత ఇక చెప్పుకోలేక ముహూర్తాలు ఏమున్నాయి, జీలకర్రబెల్లం అయిపోయిన తర్వాత మనం చేసేటువంటి పొరపాటు ఇంకో ఉంది. ఏంటి, ఒకరిద్దరు ఒకరు చేపట్టగానే ఇది చూడండి అంటాడు పుట్టాల వాడు, నేను అక్కడ ఉన్నానని టక్కిన ఏం చేస్తాం, ఇక ఇంతకంటే అందంగా పడలేము అన్నట్టుగా అక్కడ చూసేస్తాం. అప్పుడేమవుతుంది, దృష్టి పోతుంది. బాధకి ఎందుకు కడతారో తెలిసినా మనకు పెళ్లిలో దృష్టి కోసం కడతారు. ఈ ఆగ్నేయ చక్రాలు ఉంటాయి కదా ఇక్కడ, ఒకళ్ళ భూమధ్యాన్ని ఒకళ్ళు చూడాలి. ఆ జీలకర్రబెల్లం పెట్టినప్పుడు ఆ తెర తొలగినప్పుడు ఒకళ్ళ భూమధ్యాన్ని ఒకళ్ళు చూడాలి. అయితే మనకేంటంటే ఆ ఆలోచన ఉండదు, అంటే ఆ ఆలోచన తొందరగా రాదు కదండి. అందుకని ఒక బాధిక లాంటిదాన్ని ఇక్కడ కడతారు, ఎందుకంటే ఇదేదో బాగున్నట్టుంది అని కరెక్ట్ గా దృష్టి అయినా సరే అక్కడ పడుతుందేమో అనే ఉద్దేశంతో. కానీ మనం ఏం చేస్తాం, అక్కడ కూర్చుంటాడు ఎవరో కథనం ఫోటోలు తీసుకునే ఆయన, ఎవరండి ఇది చూడండి అంటాడు, ఇలా చెప్పేస్తాం, పోతుంది దృష్టి కాస్తాను. ఆ దృష్టి కాస్త పోయిన తర్వాత ఇంకేమవుతుందంటే సంసార నాశనం అవుతుంది. చేసేదేముంది, చేసినటువంటి కార్యం సక్రమంగా చేస్తే ఫలితం వస్తుంది. అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా చేసామనుకోండి ఇంకేం చేస్తాం, ఏమండి ఆ చెంబేంటి, దానిపైన కొట్టేంటి, దాని లోపల కొబ్బరిగా ఏంటండి, అర్థం తీసేయండి, ఫోటోలు మీ చేతులు పడవు అనగానే ఆ విష్ణు వచ్చి ఉంటాడు పాపం అందులో కరెక్షన్లో వీళ్ళేది పెళ్లి చేసుకుంటున్నారు కదా ఆశీర్వదిద్దామని, నీకంటే మాకు ఫోటోలు ఎక్కువయ్యాయని ఆయన కూడా జరిపారు. అప్పుడేమవుతుంది, వచ్చినటువంటి వాళ్ళు కాస్త వెళ్ళిపోతారు. కాబట్టి అటువంటి పొరపాటు లేకుండా చూసుకోవాలి అని చెప్తారు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇక మనకి ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటి, తాడిగొట్టు కట్టడం. ఇక కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ తాడిగొట్టుని రెండుగానో వారి వారి సాంప్రదాయాల ప్రకారం చేసుకుంటూ ఉంటారు. వాస్తవానికి అయితే రెండు ఉంటాయని చెప్తారు. జీవాత్మ పరమాత్మకు సంకేతంగా రెండు బిళ్ళలు ఉపయోగిస్తారని, తర్వాత స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి మూడింటికి మూడు మూడు వేస్తారని, త్రివిధమైనటువంటి తాపాలు ఆదిదైవికం ఆదిభౌతికం ఆధ్యాత్మికమైనటువంటి త్రివిధ తాపాలు కలవడం కోసం మూడు మూడు వేస్తారని, అదే విధంగా కొన్ని కొన్ని అంటే కాయకము వాచికము మానసికము ఈ మూడు నీతోనే గడుపుతారనేటువంటి ఉద్దేశంతో సత్వరజస్తమో మూడు గుణాలు వదిలేసి నీతో సక్రమంగా ప్రవర్తిస్తారనేటువంటి ఉద్దేశంతో ఆ మూడు మూడు వేస్తారని చెప్తారు. ఆ మూడు మూడు అయిపోయిన తర్వాత ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటి, తలంబ్రాలు. తలంబ్రాలు, ఈ తలంబ్రాలు అనగానే మనకి ఎక్కడైనా హుషారు వస్తుంది, ఎందుకంటే పళ్ళెత్తిన శుభ్రం కొట్టుకోవచ్చు, మళ్ళీ జనం దోస్తారో అక్కడే మొదలెడతాం మనం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టి కొట్టుకోవడం. మళ్ళీ లోపలైతే ఇంట్లో వంటగదిలో ఎప్పుడు జరిగాయి అనుకోండి, ఎప్పుడో ఆ కాలం జరిగిపోయిన తర్వాత, కానీ ఇప్పుడు చూపించాలి ఎవరి ప్రతాపం ఎలా ఉంటుందో. అందుకని ఈ తలంబ్రాలంటే మనకి చాలా ఇష్టంగా పోసుకుంటూ ఉంటారు ఈనాటి వాళ్ళు, పాపం పళ్ళెత్తుకుని కూడా కొట్టుకుంటూ ఉంటున్నారు అప్పుడప్పుడు. అయితే తలంబ్రాలు ఏ విధంగా పోయాలి అనేటువంటి విషయం కూడా చెప్పారండి. ఆ తలంబ్రాలు పోసేటప్పుడు కాడిరంధ్రంలో నుంచి నీళ్లు పోయేయడం అని ఒక సాంప్రదాయాలు జరుగుతూ ఉంటుందండి. కాడిరంధ్రంలోకి బంగారు నగని పెట్టి ఆ నగలో నుంచి నీళ్లు ఇలా పోసి ఆ వధువు యొక్క ఈ పాపిటి ఉంటుంది చూడండి, దర్బ తీసుకొని పాపిటిలోకి ఇలా అంటారండి. అన్న తర్వాత ఆ నీళ్లు పోసిన తర్వాత తలంబ్రాలు పోయడం మొదలు పెడతారు. ఎందుకంటే ఈ కాడి ఎద్దులు కట్టేటువంటిది కదండి, మనకి ఎద్దు దేనికి సంకేతంగా చెప్తారండి, వృషభాన్ని ధర్మానికి సంకేతంగా చెప్తారు. అంటే ధర్మబద్ధంగా నువ్వు చేసేటువంటి విషయంలో నీళ్లు పోస్తున్నారండి. ఇక్కడ అమ్మాయి యొక్క తల భూమితో సమానం. వ్యవసాయం చేసేటప్పుడు ముందు భూమిని అలాగే దున్నేస్తామండి మనం, ముందు వర్షం పడాలి, లేకపోతే మనం పెట్టుకున్న నీళ్లు చేలోకి ఒక మోటార్ లాంటిది వేసుకొని ఒక ట్యూబ్ లాంటిది వేసుకొని నీళ్లు పెట్టుకుంటాం ముందు చేయనికి, అవునా? అప్పుడు తడైన తర్వాత కదా మన నాగలేసి దున్నేది. అందుకని ఈ అమ్మాయిని ముందేం చేయాలి, ఈ భూమిని నీటితో తడపాలని. అందుకని నీటితో తడతారు, పోస్తారు. ఆ విధంగా తడిపిన తర్వాత ఏం చేస్తారు, దర్భ పెట్టి ఇలా అంటారు, అంటే దున్నారు అని అర్థం. ఇప్పుడు ఇది విత్తనం వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి భూమి అని అర్థం. అందుకని తలంబ్రాలు తీసుకొని ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు ఇలా పట్టుకొని చిన్నగా పోస్తూ ఉండాలి. ఒక ధాన్యపు రాశిలో నుంచి కొన్ని కొన్ని చాలు చూడండి. ఇప్పుడు ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే ఒక్కసారిగా గుప్పెడిగా ఎత్తిపోసినట్టుగా కాకుండా ఒక జాడు మాదిరి ఇలా పట్టుకున్న తర్వాత ఒక రకమైనటువంటి రంధ్రం కొంచెం అలా పోస్తూ ఉంటే ఆ వచ్చేటువంటి తరంగాలు కూడా ఒక లెక్క ప్రకారం అలా పడుతూ ఉంటాయి. కాకపోతే అదేదో మన వాళ్ళు చెప్తారు చూడండి, సాయంత్రం ఇష్టం లేని మొగుడినైతే నేరుగా పోసినట్టు అలా పోసామనుకోండి ఇట్లా వేయటం అవుతుంది. దాన్ని పోయటం అన్నది కొట్టడం అంటారు. పోయడము అంటే ఇలానే అలా పోయాలి. అలా పోస్తున్నప్పుడు ఏమవుతుంది, ఈమె ఇంటికి వచ్చిన తర్వాత ఈమె శిరస్సు పై నుంచి ధాన్యం ఎలాగైతే జారుతున్నాయో ఈమెతో పాటు ధాన్యలక్ష్మి కూడా ఇలా మా ఇంటికి రావాలి. పసుపుని కలుపుతారు కదండి ధాన్యంలో, పసుపే కలుపుతారు కదా, కుంకుమ కలుపుతామా అక్షతల్లో? మన మామూలుగా తలంబ్రాలు వాడుకునే వాటిలో పసుపే కదండి కలిపేది. ఆ పసుపు ఎందుకు కలుపుతాము అంటే ఒట్టు బంగారపు వర్ణంతో బంగారపు పొట్టు కూడా పచ్చగానే ఉంటుంది కదండి. ఆ విధంగా ఆ వరువు వచ్చినటువంటి వేళ విశేషం ప్రకారం ఆ ధాన్యపు రాశి ఎలాగైతే కింద పడుతూ ఉంటుందో ఆ విధంగా మా ఇంట్లో ధాన్యం కూడా నిరంతరం అలాగే ఉండాలి అని చెప్పారు. తర్వాత చేతిని పట్టుకోవడం ముఖ్యమైనటువంటి విషయంగా చెప్తారు. ఈ చేతిని పట్టుకునేటప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే కొంతమంది ఎక్కడికో పోతున్నారన్నట్టు ఇట్లా పట్టుకుని లాక్కుపోతుంటారండి కొంతమంది. కానీ ఆ చేయి పట్టుకునేటప్పుడు కూడా ఆ పట్టుకునేటప్పుడు కూడాను ఈ బొటన బ్రేడ్ ఇట్లా కొన్ని కొన్ని వాళ్ళ పద్ధతులండి. అంటే ఒక్కొక్క సాంప్రదాయం ప్రకారం ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా పట్టుకుంటూ ఉంటారు. అయితే ఆ విధంగా వివాహంలో ప్రధానమైనటువంటి ఘట్టాలు క్లుప్తంగా చూస్తే ఇది అర్థం. మనం చేసేటువంటి ఈ తాళిపొట్టు, తలంబ్రాలు, జీలకర్ర బెల్లం, ఈ తెరతెరల వీటికి సంపూర్ణంగా అర్థమైంది. ఆ విధంగా రాముడి పెళ్లి కూడా అలానే జరిగింది. మన రాముడి పెళ్లి కూడా ఆ విధంగానే జరిగింది. జరిగిన తర్వాత ఇక తర్వాత ఏంటంటే అప్పగింతలండి, అప్పగింతల కార్యక్రమం. అప్పగింతల కార్యక్రమంలో మన శకుంతలని కొంచెం గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి. దుష్యంతుడు ప్రేమించి ఆమెతో ఆశ్రమంలో గడిపి వెళ్ళిపోయాడు తన దారిని తాను. పిల్లవాడు పుట్టాడు. మరి కన్వ మహర్షి వారికి భారమైపోయింది. కన్వ మహర్షి వారి యొక్క ఆశ్రమంలోనే కదా ఉండేది. అలా ఉంటున్నప్పుడు కన్వ మహర్షి గారికి ఒక ఆలోచన వచ్చింది. ఇంతకాలం నా దగ్గర ఉన్నావమ్మా, ఎప్పుడైనా సరే ఎక్కువ కాలం అమ్మాయి పుట్టింట్లో ఉండడం కన్నవారికి అవమానకరం, అనుమానకరం లోకానికి. కాబట్టి నువ్వు అక్కడికి వెళితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అయితే నువ్వు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి అమ్మాయి. ఏం జాగ్రత్తలు అవి? మీ ఆయన రాదు కాబట్టి ఎంతో మంది రాణివాసపు స్త్రీలతో ఆయన పరిచయం ఉండదు. కాబట్టి వాళ్ల మీద నువ్వు ఎటువంటి అసూయతనాన్ని ప్రదర్శించకూడదు. దీన్ని మనకి అన్వయించుకుంటే మనకు చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కూడా స్త్రీలే కదండి. అక్కడంటే రాణివాసంలో ఉన్నారు, ఇక్కడంటే చుట్టూ ఉన్నారు. కాబట్టి వీళ్లతో ఎటువంటి ఈర్ష కలిగించేటువంటి మాటలు కాని, ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం కాని, అటువంటి తత్వాన్ని మనం మానుకోవాలని అర్థం చేసుకోవాలి. రెండవది, నీ భర్త రాజకార్యాలలో విసిగిపోయి వేసారిపోయి వస్తారమ్మాయి, వచ్చిన తర్వాత ఆమె ఇలా అన్నది, ఈమె ఇలా అన్నది, నన్ను ఆమె ఇలా చూసింది, పక్కింటావాలని ఎత్తిపోసింది, దుమ్మెత్తింది, ఇటువంటి మాటలు మాత్రం ఆయన చెప్పక. ఎందుకంటే అప్పటి వరకు రాజ్యభారాన్ని తలకెత్తుకుని వచ్చిండాడు మీ ఆయన. ఈ వచ్చిన తర్వాత ఇంట్లో కబుర్లు కూడా చెప్పేశావనుకో విసుగు కలుగుతుంది. కాబట్టి ఆ విసుగుని ఏమాత్రం మీ ఆయనకు కలగనివ్వకుండా విశ్రాంతి కలిగేటువంటి వాక్యాలు ఆయనకు చెప్పాలి. మూడవది, రాజు చదివిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించకూడదు. అంతఃపుర రాణివాస స్త్రీలతో ఎక్కువగా పరిచయంగాను పరిహాసంగాను మాట్లాడకూడదు. బిగ్గరగా నవ్వకూడదు. వెకిలిగా వెకిలి చేస్తారు నవ్వుతూ పెద్దల ముందు తిరగకూడదు. ఇవన్నీ నువ్వు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది నా ఆశ్రమం కాబట్టి, నువ్వు నా కూతురు కాబట్టి, ఇన్నాళ్ళు నేను నిన్ను పెంచాను కాబట్టి నీ కొంచెం చదువు స్వతంత్రం ఎక్కువగా ఉండి ఉండొచ్చు నా దగ్గర. కానీ నువ్వు వెళుతుంది పరాయి చోటికి, కాబట్టి జాగ్రత్తగా ఈ లక్షణాలన్నీ గుర్తు పెట్టుకో. చివరిగా ఇంకొక మాట చెప్తున్నాను వినమ్మాయి, భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు తగాదలు ఆడుకుంటారు, అది లోక సహజం. కానీ ఆ తగాదలను నా దాకా రాకుండా చూడమ్మా అని అడిచేవన్నమాట. మనమైతే ఏం చెప్తాం, అమ్మాయి ఏమైనా అల్లుడు వేరే అయిస్తారనుకో వచ్చేసే పెట్టే వేళ సర్దుకొని మనకి ఉన్న మూడు అంతస్తులు భావనం ఎక్కడైనా ఉండొచ్చు. అల్లుడు గారు ఏదైనా మాట్లాడారో దాకినచ్చేసి ఇంటి తలుపులు ఎప్పుడు నీ కోసం తెలియజే ఉంచుతాం, ఈ మాట చెప్తూ ఉంటున్నారట. అయితే అక్కడ ఏం చెప్పాడో తెలిసినా, నువ్వు మాత్రం నేనున్నాననే భావనతో నువ్వు ఇక్కడికి రాకు. మీ ఇద్దరి మధ్య తగాదులు వచ్చినా పొరపత్రాలు వచ్చినా అవి మీకు మీరు సర్దుబాటు చేసుకునేలాగా ఉండాలి, కానీ నేనొచ్చి వేలు పెట్టేటట్టుగా ఉండకూడదు. పైగా నేను రాకపోవడం ఒకటి, నువ్వు ఇక్కడ కూడా రావద్దు. ఎందుకంటే నేను అక్కడికి వచ్చినా నువ్వు ఇక్కడికి వచ్చినా భంగమయ్యేది ఎవరిది తపస్సు? నాది. నేను అక్కడికి వచ్చినా నా తపస్సు భంగమైపోతుంది, నువ్వు ఇక్కడికి వచ్చినా కానీ శాంతి లేక నా తపస్సు భంగమైపోతుంది. కాబట్టి ఈ పద్ధతుల ప్రకారం నడుచుకోగలిగితే అంతకంటే సంతోషకరమైన విషయం ఉండదమ్మా అని శకుంతలతో కన్వ మహర్షి అప్పగింత సమయంలో చెప్పాడని చెప్తారు. అయితే ఇక్కడ మన రాముడికి మన సీతమ్మని చేతిలో చేయి వేస్తూ జనకుల వారు చెప్పారు, ఇయం సీత మమ సుత సహధర్మచారీతవ ప్రతిచ్చైనం భద్రంతే పాణిం వృష్ణిష్వ పాణినా. ఇది మన జనకులు వారు చెప్పారు సీతమ్మ వారి మీతో చేయి వేస్తూ. జనకుడి పరంగా అర్థాన్ని చూద్దాం. మీకు పోయినసారి చెప్పినప్పుడు ఈ విషయాలేం చెప్పలేదు, ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు ఈ విషయాలేం చెప్పలేదు. జనకుడి పరంగా ఈ శ్లోకానికి అర్థాన్ని చూద్దాం. జనకుడు ఏం చెప్పాడు, ఏం సీత, ఈమె సీత. రామచంద్ర చుట్టూ అద్దాలు ఇచ్చున్నా ఈ రూమ్ లో, నీకెటు చూసినా సీత కనబడుతుంది. అటు వస్తుందేమో సీత, ఇటు వస్తుందేమో సీత, ఇటు వస్తుందేమో సీత అని నువ్వు అనుకోకు. నేను చెయ్యి పుట్టుకుని వస్తున్నాను ఈమె సీత. కాబట్టి నీకు అన్ని చోట్ల చూస్తుంటే సీత ఎక్కడుందో నీకు తెలియడం లేదు. కాబట్టి నేను పుట్టుకొని చేయి పుట్టుకొని వస్తున్నానే ఈమె సీత. కాబట్టి రామచంద్ర ఇటు చూడు, ఈమె సీత. ఇయం సీత మమ సుత నా కూతురు. ఎందుకని, నీవు యోనిజుడివి, నీవు 12 నెలలు మీ అమ్మ గర్భంలో ఉండి మీ అమ్మను కష్టపెడితే పుట్టినవాడివి నీవు. కానీ నా కూతురు అయోనిజ, ఏమాత్రం కష్టపడకుండా భూమిని దున్నుతూ ఉండే యజ్ఞ గుండం కోసం భూమిని దున్నుతూ ఉండే ప్రభవించినటువంటి స్త్రీ ఈమె. కాబట్టి జన్మ విషయంలో నీకంటే మా అమ్మాయి గొప్పదయ్యవు. కాబట్టి ఈమె నా కూతురు, ఇటువంటి ఆమెను పొందడం నా అదృష్టం. కాబట్టి గర్వంగా చెప్తున్నాను, ఈమె సీత నా కూతురు. సహధర్మచారీతవా, నీవు యోనిజుడివి, నా కూతురు అయోనిజ. జన్మ విషయంలో నీకంటే నాకంటే గొప్పది కదా, మరి నాతో నడుస్తుందా లేదా అని నువ్వు అనుమానించవచ్చు. లోకంలో కన్యకు ఉండవలసిన లక్షణాల్లో పెళ్లి కావలసిన అమ్మాయి ఎలా ఉండాలి, పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలి అని చెప్పేటప్పుడు ఆపస్తంభ మహర్షి కొన్ని సూత్రాలు చెప్పినట్టుగా చెప్తారు మన వాళ్ళు. దానిలో అవీయసాం అనేటువంటి పదం ఒకటి ఉందంటే బలిష్ఠురాలై ఉండాలి అమ్మాయి అని చెప్పారు. బలిష్ఠురాలంటే ఏంటి, కోపం వస్తే మొగుణ్ణి కనుక ఒక గుద్దు గుద్దితే పైకి పోయేటట్టుగా ఉండాలి, ఇంతేనా? బలిష్ఠురాలు అంటే అర్థం ఏంటంటే సంతానాన్ని కని ఇవ్వగలిగినటువంటి బలిష్ఠురాలై ఉండాలి, అదే అర్థం. కాబట్టి ఇక్కడ సీతమ్మ జన్మ రాముని జన్మ కంటే గొప్పది, మరి ఇటువంటి ఆమె నాతో వాడు నడుస్తుందా నడవదా అనే అనుమానం నీకు ఉండరు. నీకు ఆ ప్రశ్నకు సమాధానంగా నేను చెప్తున్నాను, సహధర్మచారీతవా, నీతో వాడు నడుస్తున్నాయా, నువ్వు ఎక్కడికెళ్తే అక్కడికి వస్తుంది. కాబట్టి నీకు ధర్మంలో సహా తోడుగా ఉండేందుకై చారిని నిన్ను అనుసరించి వచ్చేందుకే ఇస్తున్నాను. నా కూతురు ఇంత గొప్పది, కానీ నీతో పాటు తప్పక నడుస్తుంది. ఇంకో విషయం ఏం చెప్పాడు, చేతిని పట్టుకో. చేతిని పట్టుకోమంటే ఎట్లా పట్టుకుంటావు, ఏమో నాకు నీ చేయి చూస్తుంటేనే భయమేస్తుంది రామచంద్ర. మారీచుడిని కొట్టావట, సుబాహుని చంపావట, తాటకిని కూల్చావట, మరి అటువంటి చేతితో మా అమ్మాయిని పట్టుకుంటే ఎంత బాధపడుతుందా? కర్కశంగా రాక్షసుని వరించావే చెయ్యి, ఆ చేతితో వద్దు మా అమ్మాయిని పట్టుకోవడం. అహల్యకు మోక్షాన్నిచ్చి ఆమెను తిరిగి తన భర్తతో కలిపినటువంటి చెయ్యి ఉంది కదా, ఆ చేతితో పట్టుకో. కర్కశంగా రాక్షసుని వరించిన చేతితో కాకుండా అహల్యకు మోక్షమిచ్చినటువంటి చెయ్యి ఉంది కదా, ఆ చేతితో మా అమ్మాయిని పట్టుకో అని చెప్తూ ఇక చెప్తున్నారు. తర్వాత శుభమగుగాక. నీకు శుభమగుగాక అని చెప్పాడు. మరి నేను ఏమి ఇవ్వగలనయ్యా నీకు కట్న కానుకలు? ఏదైనా ఇద్దాము అంటే నీ దగ్గర లేకపోతే కదా నేను ఇవ్వాలి. అందరికీ ఇచ్చేటువంటి వాడిని నీవే అయినప్పుడు నీకు నేనేమి ఇవ్వగలనగా? గనక ఏదైనా ఇస్తే అది నీదే అవుతుంది తప్ప అది నాది కాదు. కాబట్టి నాకంటూ నేను సంపాదించుకుంది ఏంటంటే తపశక్తి, నా స్వార్జీతం అది. ఈ రాజ్యం, ఈ భోగాలు, ఈ మేడలు, ఈ నిద్దెలు, ఈ రత్నాలు, ఈ బంగారాలు, ఇవన్నీ నువ్విచ్చిందే. అంటే విష్ణు స్వరూపంగా తెలుసుకున్నాడు ఇక్కడ జనకుడు. అయింది నువ్విచ్చింది కాబట్టి ఏదైనా నీకు తిరిగిస్తే నీది నీకు ఇచ్చినట్టు అవుతుందే తప్ప అది గొప్ప విషయం కాదు. మన నాకంటూ సాధించుకుందా ఉన్నారు కదా సొంతగా. కాబట్టి నేను తపశక్తితో, నాకు నేను సంపాదించుకున్నటువంటి శక్తితో నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఇక ఇంతకు మించి ఏమి ఇవ్వగలనయ్యా? మామగా ఏవో కొన్ని యజ్ఞాలు చేశాను, కొన్ని యాగాలు చేశాను, వాటికి సంబంధించినటువంటి తపశక్తితో ఆశీర్వదిస్తున్నాను రామచంద్ర, నీకు శుభమగుగాక అని చెప్పాడు. ఇది జనకుని పరంగా పై శ్లోకానికి అర్థంగా కవులు చెప్తారు. ఇక రెండవది మహర్షుల పరంగా అర్థాన్ని చూద్దాం. మరి అక్కడ మహర్షులు కూడా వచ్చారు కదండి, మరి వారి పరంగా అర్థాన్ని కూడా చూద్దాం మనం. మరి ఈ శ్లోకానికి వారు ఏ విధంగా అర్థం చేసుకున్నారనే విషయం. ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు అనే విషయం ఉందనుకోండి, సూర్యుడు అస్తమిస్తున్నాడంటే అర్థం ఏంటి? గోవులు వేపుకోవడానికి వెళ్ళే వెళ్ళిన అతనికి ఇంటికి పని, ఇంటికి వేళయిందని అర్థం. వేసుల కోసం ఉండేటువంటి ఆమెకి విటుల్ని ఆకర్షించడానికి సమయం అవసరమైందని అర్థం. ఇంటి పని చూసుకునే ఇళ్ళకి సంధ్య దీపం పెట్టే వేళయిందని అర్థం. అదేవిధంగా పాఠశాలకు వెళ్ళిన కుర్రాడికి ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకోవాలని అర్థం, రాత్రిపూట ట్యూషన్కు వెళ్ళాలని అర్థం సూర్యుడు అస్తమించాడు అంటే. కాబట్టి జరిగేటువంటి ఒక్క పని, ఎవరి వాళ్ళు చేసుకునేటువంటి పనుల్ని బట్టి ఏ విధమైనటువంటి అర్థాన్ని ఇస్తుందో, అదేవిధంగా జనకుని పరంగా ఒక రకంగా అర్థం కనబడితే మహర్షులు వేరే రకంగా అర్థం చేసుకున్నారు ఇదే శ్లోకాన్ని. ఏమర్థం చేసుకున్నారు? ఈమె సీత. ఓహో, ఇంతకాలం ఈయన రావణాసురుని చంపుతాడని నాకు తెలుసు, మరి చంపించడం కోసం పుడతాను అని ఒక ఆమె చెప్పింది కదా, ఆమె ఎలా ఉంటుందని ఇన్నాళ్ళు నాకు ఒక ఆలోచన. కాబట్టి రావణ వధ కోసం ఆ వైకుంఠం నుండి దిగొచ్చినటువంటి ఆమె ఈమె. కాబట్టి ఈమె సీత అన్నప్పుడు మహర్షులకు అర్థమైంది ఈమె రావణ వధ కోసం వచ్చింది అని. మహర్షులు లెవెల్లో అంటే ఆ స్థాయిలో ఆలోచించగలిగారు వాళ్ళు. జనకుడేమో ఈ స్థాయిలో ఆలోచించాడు, మహర్షులు ఆ స్థాయిలో ఆలోచించారు. ఈమె నా కూతురు అని జనకుడు చెప్పగానే రావణ వధ కోసం ఈమె వచ్చింది కదా అనుకున్నాడు. నా కూతురు అని చెప్పాడు అంటే మనకి మహర్షుల్లో ఎవరున్నారు? విశ్వామిత్రుడు ఉన్నాడు కదండి. విశ్వామిత్రుడికి మేనక కూతురైనటువంటి శకుంతలలాగా కాకుండా, మేనకతో రమించి పుట్టినటువంటి శకుంతలలా కాకుండా, అయోనిజగా పుట్టినటువంటి ఆమె ఈమె. కాబట్టి ఈమె విశ్వామిత్రుడి కూతురులా కాకుండా అంతకు పై స్థాయి ఏదైతే ఉందో ఆ స్థాయిలో జన్మించినటువంటి స్త్రీ ఈమె. కాబట్టి మన మహర్షులందరూ ఎప్పుడెప్పుడు 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 చూద్దామనేటువంటి రూపం ఏదైతే ఉందో ఆ రూపం ఈమె కదా. ఈమె నా కూతురు అని ఎప్పుడైతే అన్నాడో ప్రతి వాళ్లకు కూడా వాళ్ల కూతురులాగా కనిపించలేదండి. విశ్వామిత్రుడు యొక్క కూతురులా కాకుండా అంతకు పై జన్మ కలిగినటువంటి కూతురులాగా అనిపించింది అనమాట ఆమె. తర్వాత సహధర్మచారిణి. జనకుడి పరంగా ఏం చెప్పాడు? నీతో పాటు నడుస్తుందయ్యా అని చెప్పారు. అయితే మహర్షులకి ఏమి అర్థం తోచింది అంటే ఈయన పనేంటి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమ ధర్మస్య తదాత్మానాం సుజామ్యహం. ఎప్పుడెప్పుడైతే అధర్మానికి బాధలు ఏర్పడతాయో, ధర్మం అనేది క్షీణించడం మొదలు పెడుతుందో, అప్పటికప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడం కోసం నేను జన్మిస్తూ ఉంటానని కదా ఆయన మాట. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయవలసింది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఏమెందుకో తెలుసునా? ఆ పనిలో నీకు తోడ్పాటు కలిగించడం కోసం, ఆ పనిలో నీకు తోడ్పాటు కోసం. నీకు సాధర్మచారిణి ఏ విధంగా అవుతుంది? నీతో పాటు నాలుగు అడుగులు వేస్తే సాధర్మచారిణి కాదు, నీతో పాటు నువ్వు ఎక్కడికి పోయినా వస్తే నీకు సాధర్మచారిణి కాదు. నీవు అనుకున్నటువంటి కార్యం ఏదైతే ఉందో ఆ కార్యంలో తోడ్పాటుని అందించేదైతేనే సాధర్మచారిణి అవుతుంది. కాబట్టి నువ్వు అనుకున్నటువంటి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనే కార్యం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చగలగడానికి ఈమె సాధర్మచారిణి అవుతుంది రామచంద్ర. కాబట్టి ఈమె సాధర్మచారిణి అని ఆయన అన్నప్పుడు మహర్షుడికి అర్థం వచ్చిందట. చేతిని పట్టుకో అని అన్నాడు. వెంటనే మహర్షులు అనుకున్నారు, అగ్నితో సమానమైనటువంటి తపశ్శక్తి కలిగిన వాడు రామచంద్ర, మా తపస్సుని మానుకుని వచ్చాం. ఇప్పుడు లోకంలో ఒకదాన్ని వదిలిపెట్టి ఇంకొక దాని దగ్గరికి వెళ్తున్నాం అంటే అర్థం ఏంటి? దీనికంటే దాని రుచి ఎక్కువగా ఉన్నదనే అర్థం. దాన్ని వదిలిపెట్టి ఇంకొక దాని దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ దాని రుచి కంటే ఇంకొక దాని రుచి ఎక్కువగా ఉన్నదని అర్థం. మేము తపస్సుని సైతం వదిలిపెట్టుకుని వచ్చాం రామచంద్ర, అంటే మాకు తపస్సు కంటే నీ కళ్యాణాన్ని చూడటం అనేది ఎక్కువగా మాకు అనిపించింది. అయితే ఎందుకు? నువ్వు చేతిని పట్టుకునే ఈ ముహూర్తం చూడటం కోసం మేము మా తపశక్తిని తపస్సుని సైతం వదులుకొని వచ్చేసాం. కాబట్టి ఈ కళ్ళు ఎప్పుడెప్పుడు చూస్తాయా అని అనుకుంటున్నావు, కాబట్టి తొందరగా పట్టుకోవయ్యా అని చేతిని పట్టుకో అని జనపడు అంటూ ఉంటే ఎంత తొందరగా పట్టుకుంటారా అని మహర్షులు చూస్తున్నారట. ఆ విధంగా చేతిని పట్టుకో అని చెప్పిన తర్వాత శుభమగుగాక అని చెప్పాడు కదా ఆయన. వీళ్ళకేమనిపించింది? ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తూ ఉంటే నిన్ను ధర్మం రక్షిస్తుందని కదా పెద్దల మాట. ఇప్పుడు నీవు ధర్మరక్షణ కోసం బయలుదేరావు, దీక్షా కంకణ బద్ధుడు అయ్యావు. వాస్తవానికి నీవు వివాహానికి కాదయ్యా కంకణం కట్టుకుంది, దుష్ట శిక్షణ కోసం కంకణం కట్టావు. లోకంలో రావణాసురుడి యొక్క దుశ్చేష్టితాలకు బలైపోయినటువంటి శిష్యుల్ని రక్షించడం కోసం నీవు దీక్షాబద్ధుడవై కంకణాన్ని ధరించావు. కాబట్టి ఆ ధర్మాన్ని కాపాడుకోవడంలో కంకణబద్ధుడైనటువంటి నీకు శుభమగుగాక, ధర్మాన్ని రక్షించేటువంటి నీకు శుభమగుగాక అని మహర్షుల పరంగా అర్థాన్ని చెప్పారు. ఇక మూడో వాళ్ళు దేవతలు, మరి వాళ్ళు కూడా వచ్చారండి, అక్కడికి పయనించి చూస్తూ ఉన్నారు. ఆ దేవతల పరంగా అర్థాన్ని చూద్దాం ఒకసారి. ఈమె సీత అని జనకుడు చెప్పగానే సా ఈ త సీత మత్స్యలోకం నుండి అమర్త్యలోకానికి వంతెనగా ఉపయోగించేటువంటి సాధనం అని చెప్పారండి. అంటే అర్థం ఏంటంటే భూలోకంలో ఉండేటువంటి మనుషులు ఆ స్వర్గలోకానికి వెళ్లాలంటే అమ్మవారు కావాల్సిందే. అయ్యవారు పనికిరారు, అయ్యవారు పనికిరారంటే పనికి వస్తారండి, అమ్మవారిని అట్టి పెట్టుకుంటే అయ్యవారు అక్కడికే వస్తారు మళ్ళీ. ఎందుకంటే ఎక్కడెక్కడికి తిరిగినా అమ్మవారి దగ్గరికి రావాలి కాబట్టి. కాబట్టి ఈ మత్స్య అమత్య లోకాలకి మధ్య వంతెనగా ఉంది ఆమె సీత. ఈ సీత అని చెప్పి జనకుడు పట్టుకొని వచ్చినప్పుడు పైన వాళ్ళు అనుకున్నారు, ఓహో ఈమె ఈ లోకంలో ఉన్నవాళ్ళని ఆ స్వర్గానికి తీసుకువెళ్ళడానికి ఉపయోగించిన నిచ్చెన కదా ఆమె, ఆ నిచ్చెనే ఇక్కడ సీత అని ఈ సీత అన్నప్పుడు వాళ్ళకి అర్థం వచ్చిందట. పైగా సీత కంటే నువ్వే తక్కువ వాడికి కాదులే, మళ్ళీ ఈమెను పొగిడావని నువ్వేనా బాధ పెట్టుకుంటావేమో రామచంద్ర, నువ్వు సత్యపరాక్రముడివి కదా, అంటే సత్యం చేత పరలోకాన్ని ఆక్రమించగలిగిన వాడివి, అంటే ఆ మత్స్యలోకం నీకే కొత్త ఏం కాదులే, అది నీ ఆధీనంలో ఉండేది. ఈమె ఇస్తుంది అంటే నాకంటే గొప్పదాని ఎక్కడైనా నువ్వు కొంచెం ఇబ్బంది ఎందుకు పడతావేమో, అది నీ ఆధీనంలో ఉండేది, ఏమి ఇస్తుందిలే అని సత్య చెప్పుకున్నారు దేవతలు. కాబట్టి ఆ విధంగా ఆమె సీత నీవు సత్యపరాక్రముడివి అని సీత అన్నప్పుడు అర్థమైంది. నా కూతురు ఎందుకు పుట్టింది? సీతమ్మ అనే కూతురు గాను ఎందుకు ఆవిర్భవించవలసి వచ్చింది? అయ్యో నిజిగా ఆ ఇంట్లోనే ఎందుకు పుట్టవలసి వచ్చింది అంటే జనక మహారాజు ఎన్నెన్నో యజ్ఞయాగాలు చేసి చేసి హవిస్సుల చేత దేవతల్ని సంతృప్తి పరిచాడు కదా, ఆ దేవతల్ని సంతృప్తి పరిచినందుకు ఈమె పుట్టవలసి వచ్చింది. రాముడు దశరథుని కాలం నాడే ఎందుకు పుట్టవలసి వచ్చింది అంటే దశరథునికి పూర్వం నుంచి ఈక్ష్వాకు కుల వంశస్థులు చేసుకొచ్చినటువంటి పూజా పునస్కారాలు దశరథుడి నాటికి ఫలించాయి. సాక్షాత్తు ఆ విష్ణువే నరుడి రూపంలో వచ్చి పూజలు అందుకోదగిన విధంగా తయారైంది ఇక్కడ పుణ్యం. అందుకని పరమాత్మ సైతం దిగి వచ్చాడు దశరథుని దగ్గరికి. ఇక్కడ జనకుడు చేసినటువంటి యజ్ఞాల యొక్క హవిస్సు ఆ ఆవిర్భాగాలు ఎంతవరకు తయారయ్యాయి అంటే సాక్షాత్తు లక్ష్మి ఈయన ఇంట అయోనిజగా పుట్టవలసినంతగా తయారయ్యాయి. కాబట్టి నా కూతురు అని జనకుడు అన్నప్పుడు పైన దేవతలకు అర్థమైంది, మనకు ఆవిర్భాగాలు ఇచ్చినందుకు ఈయనకు ఒక ప్రసాదాన్ని మనం ప్రసాదించామే, ఆ ప్రసాదం ఈమె కదా అని. తర్వాత ఇంకొక మాట ఏం చెప్పారు, నీకు సహధర్మచారిణి, నీకు ఇక భయం లేదయ్యా, ఎందుకంటే అప్పుడప్పుడు నీకు ప్రణయ కోపాలు వస్తూ ఉండే ఆ లోకంలో అలిగి వెళ్ళిపోవడము అమ్మవారు, లేకపోతే ఎక్కడ ఏ లోకంలో ఎవరికి చిక్కొచ్చిందోనని నువ్వు అలా పరిగెడుతూ ఉంటే ఏ విధంగా సిరికి చెప్పడు శంఖ చక్రయుధమును చేరువి సంధింపడు ఏ పరివారం జీరడు అభ్రగపతిని బంధింపడు ఆకర్ణికాంతర నమ్మిళ్ళము సక్కనొత్తడు వివాహ ప్రోక్తిత శ్రీ కుచోపరి చేలాంచనమైన వీరుడు గజప్రాణ మనోత్సాహి అయి.
ఆ విధంగా ఆ గజ వేడుస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మవారి ఉండి కూడా పరిచుకోవాలి పాపం. అమ్మవారు కూడా వెనక పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పుడు ప్రణయ కోపంలో ఒక్కొక్కసారి అమ్మవారు కూడా అడిగి వెళ్ళిపోతూ ఉండేవారట. వెళ్ళిపోయి ఎక్కడ దానుకునేది, దానుకున్నప్పుడు అప్పుడు విష్ణువు వెతికేవాడట ఎక్కడుంది ఎక్కడుంది అని. ఆ విధంగా ఇక మీకు ప్రణయ కోపం అవసరం లేదయ్యో, ఎందుకంటే ఇప్పుడు ఈమె నీతో వాటుగా నీ లోకంలో ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక అలగడాలు ఉండవాలి. అలగడం అంటూ ఏదైనా ఉందంటే అది పుట్టింట్లోనే, అత్తవారింటికి వచ్చిన తర్వాత అలుగుడు కొంచెం తగ్గుతుందేమో లేదు బహుశా. కాబట్టి అక్కడ వేరు ఇక్కడ వేరు, ఆ అలగడం అనేది ఇక్కడ నీకు ఉండదు, ఒక బాధ తీరిపోయింది అనుకున్నారు దేవతలు. కాబట్టి ప్రణయ కోపంతో ఎక్కడికో అలిగి వెళ్ళదలే ఓ విష్ణు, ఈమె ఏమవుతుంది నీకు, సహధర్మచారిణి అవుతుంది అని చెప్పారు. ఇంకొక మాట ఏం చెప్పారు, చేతిని పట్టుకో రామచంద్ర, ఇది పెళ్లి అనుకున్నావు, రావణాసురుడు యొక్క వధ కోసం మీరు చేస్తున్న ప్రతిజ్ఞ. చేతిలో చేయడం అంటే మాట ఇవ్వడం అని అర్థం, మాట ఇవ్వడం అంటే నీ యొక్క మాటకు నేను కట్టుబడతాను అని అర్థం. ఇక్కడ మీరిద్దరు చేతిలో చేయవేస్తున్నారంటే అర్థం ఏంటి, చూసే ప్రజలకేమో పెళ్ళవుతుందని అర్థం, మహర్షులకేమో వాళ్ళ యొక్క ధర్మాన్ని రక్షిస్తున్నారని అర్థం. కానీ మా పరంగా ఏమర్థం వస్తుందో తెలిసినా రావణ వధ కోసం మీరు ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా మా కనిపిస్తుంది, కాబట్టి ఇది పెళ్లి కాదయ్యా, రావణ వధ కోసం ప్రతిజ్ఞ అని దేవతల పరంగా అర్థాన్ని చెప్పారు. ఇక నాలుగో వాళ్ళు ముత్తైదువులండి, అక్కడ ఉన్న పెళ్లిని చూడడానికి వచ్చినటువంటి ముత్తైదువులు ఉన్నారు కదా, వాళ్ళు ఈ శ్లోకానికి వాళ్ళకి ఈ విధంగా అర్థం చేసుకున్నారు. ఏమని, ఈమె సీత అని కదా జనకుడు అన్నది రామచంద్ర, వైకుంఠం వదిలి దగ్గర నుంచి నీకు ఒకటే ఆరాటం కదూ, ఎవరి కోసం చూస్తున్నాయి, కళ్ళు అమ్మ కోసం చూస్తున్నాయి, ఎక్కడ కనబడుతుందా ఎక్కడ కనబడుతుందా ఎక్కడ కనబడుతుందా అని ఒకే ఆరాటమే నీకు. ఆ ఆరాటం తీరడానికి అమ్మ వచ్చింది కాబట్టి కళ్ళుకి ఇప్పటి వరకు నీ కళ్ళు ఏ బాధ అయితే పడ్డాయో ఆ బాధ తొలగిందాక తరిగితేనే తాగు అమ్మ రూపాన్ని. ఎక్కడుంది సీత, ఒకసారి రాముడు అలా చూస్తుంటే తాగేస్తున్నట్టుగా అనిపించింది, అమ్మో అమ్మని మొత్తం నా మాత్రం తాగేస్తారా అన్నట్టుగా అనిపిస్తుంది అన్న ముత్తైదువులకి. పాపం ఎక్కడి నుంచి, ఆ వైకుంఠం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి చిన్నపిల్లవాడిగా తను వచ్చి ఇంత బాధపడింది ఎవరి కోసం, అమ్మతో కళ్యాణానికే కదా. కాబట్టి ఇంతకాలం ఎదురు చూస్తున్నటువంటి నీ చూపులకి ప్రతిఫలం ఇప్పుడు అందుతుంది రామచంద్ర, కాబట్టి ఈమె సీత ఒకసారి చూడు అన్నట్టుగా చెప్పారు. వాళ్ళకి ఆ విధంగా అర్థం వచ్చింది. ఇక రెండో మాట ఏమన్నారు, నా కూతురు. నిజమేనయ్యా, లోకంలో తల్లి లేకపోతే ఆ పిల్లకి బాధట, తండ్రి లేకపోయినా తల్లి బిడ్డని పెంచగలదేమో కానీ తల్లి లేకపోతే తండ్రి పెంచలేదు, చాలా కష్టం. కానీ ఇక్కడ సీతమ్మ తల్లి లేని పిల్ల, భూగర్భంలో నుంచి పుట్టింది, జనకుడి ఇంట్లో పెరిగింది, జనకుడి యొక్క గోరు ముద్దలు తిని పెరిగింది, తల్లి ప్రేమ అంటే ఏంటో తెలియదు, ఎలా నడుచుకోవాలో తెలియదు, ఈ పని చేస్తే ఈ తప్పు వస్తుందని తెలియదు, ఇది చేస్తే తప్పమ్మా అని చెప్పేవారు లేరు, ఈ విధంగా తల్లి పెంపకంలో లేని అమ్మాయి అయ్యా ఈ అమ్మాయి, నా కూతురు అని చెప్పగానే ఆడవాళ్ళందరూ ఏడ్చారట, అయ్యో ఇంత అందరికీ ఇటువంటి కూతురుంటే బాగుంటుంది అనిపించేంతటి రూపమే సీతమ్మది, తల్లి లేని పిల్లగా ఈమెను చూడవలసి వచ్చింది, జనకుడు కూడా ఇదే మాట నొక్కి చెప్తున్నాడే, మేము తల్లులు కాకుండా పోయామా అని గుండెలు బాదుకున్నారు. మేం తల్లులు కాకుండా పోయామా, జనకుడు ఎందుకు ఆ మాట అన్నాడు నా కూతురు అని అని బాధపడ్డారట. మిథిలా నగరంలో ప్రతి స్త్రీ హృదయం అలాగే బాధపడిందట. ఆ విధంగా ఈమె తండ్రి కూతురు కాబట్టి జాగ్రత్తగా చూసుకో, ఎప్పుడైనా ఏదైనా చిన్న పొరపాటు చేస్తే తల్లి లేని పిల్ల కదా అని సర్దుకుపోవడానికి ప్రయత్నించు రామచంద్ర, మంచి చెడు ఈమెకి ఎవరు చెప్పేవాడు లేరు, కాబట్టి ఈమె విషయానికి అనుగుణంగా ఈమె నీ ఎడల ఏదైనా సరే దురుసుగా మాట్లాడినా దురుసుగా ప్రవర్తించినా అవే మనసులో పెట్టుకోక ఆమె చేసినటువంటి పనులు వెనక తల్లి లేదనేటువంటి విషయాన్ని ఒకదాని గుర్తు పెట్టుకో. తల్లి లేకపోతే కూతురికి పుట్టిల్లో ఆరో ప్రాణం అని చెప్తారు, ఎందుకంటే అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత చేతిలో బుట్ట పట్టుకొని తండ్రి ఇచ్చినటువంటి ఏదో కొంత ధనాన్ని ఆ బుట్టలో పెట్టుకొని ఆ తల్లి ఇచ్చినటువంటి తాంబూలాన్ని ఒక పక్కన పెట్టుకొని అన్నదమ్ములు ఇచ్చినటువంటి రవిక గుడ్డని ఒక పక్కన పెట్టుకొని తోబుట్టు వాళ్ళు ఇచ్చినటువంటి గాజులు పూలు కుంకుమ మొదలైన ఒక పక్కన పెట్టుకొని తల్లి పెట్టిన తలిబిడ్డి ముద్దని కూడా ఒక పక్కన పెట్టుకొని అమ్మా నేను ఇక వెళ్ళొస్తాను అనే మాట నోట్లో నుంచి రాలేక తల్లిని మళ్ళీ నేను ఎప్పుడు ఆ ఇంటికి పోతే ఎప్పుడు చూస్తాను అనే బాధ ఒక పక్క, విడిచి వెళ్ళక తప్పని పరిస్థితి, విడిచిపెట్టి ఉండలేని పరిస్థితి మధ్య ఆ పిల్ల ఏడుస్తూ ఉంటే ఆ తల్లి కొంగిస్తుందట తుడుచుకోమ్మా అని. కాబట్టి ఆ తల్లి ఆడపిల్లలేటువంటి తల్లిదండ్రులకు ఒక రకంగా బాధేనట. కొడుకులు ఎంతమంది ఉన్నా గానీ ఆడపిల్ల ఒక్కడు ఉంటేనే ఆనందం అట. ఆడపిల్ల ఉన్నటువంటి ఇల్లే సరైనటువంటి ఇల్లు అని చెప్తూ ఉంటారు మన వాళ్ళు. ఎందుకంటే ఆ పుట్టిల్లంటే ఆడపిల్లకు ఆరో ప్రాణం. కొడుకులు చూసినా చూడకపోయినా, కొడుకుల్లో ఒక రకమైన స్వార్థం లాంటిది ఉన్నా, కూతురు మటుకు ఎప్పుడు నా పుట్టింటికి వెళదామా అని తల్లిదండ్రుల మీద ప్రేమతోనే ఉంటుందట. కాబట్టి అటువంటి తల్లి లేని పిల్ల ఈ సీతమ్మ, కాబట్టి జాగ్రత్తగా చూసుకో రామచంద్ర అని నా కూతురు అన్నప్పుడు అందరూ ఏడ్చారట. తర్వాత సహధర్మచారిణి అవుతుంది కదా అని కదా ఆయన చెప్పింది, రామచంద్ర మా అమ్మాయి నీకంటే చాలా గొప్పది, ఎందుకని నీవు శివధనుసుని పట్టి ఎత్తి తొడిగి కొంచెం శ్రమపడ్డాలే మాకు అర్థమైంది, కానీ మా అమ్మాయో బంతిని తీసుకునేటప్పుడు ఒక తోపు దొరికితే అవలవుపోయింది శివధనుసు, బలం విషయంలో నువ్వు మా అమ్మాయి కంటే తక్కువ వాడివి మాకు అర్థమైంది, కానీ నన్ను మించింది కదా అమ్మాయి, మరి నాకు సహధర్మచారిణిగా ఉంటుందా ఉండదా అనే అనుమానం నీకు వద్దు రామచంద్ర, మేం చెప్తున్నాం నీకు సహధర్మచారిణిగా ఉంటుంది, ఇంతటి సంపన్నురాలు కదా, రేపొద్దున అరణ్యానికి పోతే నాతో వస్తుందా అని మనసులో ఏమాత్రం కలత పెట్టుకోకు, వస్తుంది. ఎందుకంటే ఈమె అటువంటివన్నీ లెక్కలోకి తీసుకునేటువంటి ఆమె కాదు, నీకు సహధర్మచారిణి తప్పక అవుతుంది అని చెప్తూ చేతిని పట్టుకో రామచంద్ర. ఆడపిల్ల కదయా సిగ్గుపడుతుంది, తన చేతి తన దగ్గరే ఉంచుకుంది, నువ్వు మగపిల్లాడే కదయా ఆ చేతిని పట్టుకో ఒకసారి, మమ్మాయి అంటే సిగ్గు నీకే సిగ్గాయా, మగపిల్లాడివి మమ్మాయి అలా ఒళ్ళు దాచుకుందనుకో, నువ్వు పట్టుకోవడానికి నీకేమైంది, కాటి పట్టుకో గట్టిగాను మమ్మాయిని అని ఒక కమాండింగ్ లాగా సీతమ్మ చేయి చాచలేకపోయినటువంటి తనాన్ని ఒక సిగ్గుగా అభివర్ణిస్తూ, మమ్మాయి సిగ్గుతో పట్టుకోలేకపోయింది రామచంద్ర నువ్వు పట్టుకో, మరి మేమిద్దరం పట్టుకుంటే మీ ఆనందం ఏమిటో నువ్వు ప్రశ్నిస్తావేమో, మేమిద్దరం చేపట్టుకుంటే మీకొచ్చే ఆనందం ఏమిటి అని మీరు అనుకుంటారేమో, ఎప్పుడో మా ఆయన చేయని నేను పట్టుకున్నానే అప్పుడు పెద్దగా గుర్తులేదు, ఎందుకంటే కాలక్రమేణా గుర్తులు కూడా మారిపోయినాయి, కానీ ఇప్పుడు మా రోజులు గుర్తుకు తెచ్చుకుంటాం మేము కూడా, మా ఆయన నన్ను ఇలానే పట్టుకున్నాడేమో, నేను కూడా అప్పుడు సిగ్గుతో ఇలానే ఉన్నానేమో అని అప్పటి విషయాన్ని మేము ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటాం రామచంద్ర. కాబట్టి ఆ విషయాలు మరుగులు పడకుండా చేయడం కోసమై, ఈ విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవడం కోసమై ఒక్కసారి ఆమె చేతిని పట్టుకో, మా మధుర స్మృతులు ఏమైనా ఉంటే వాటిని జ్ఞప్తికి తెచ్చుకుంటామని చెప్పారట వాళ్ళు. ఇక తర్వాత నీకు శుభమగుగాక రామా, మా ముత్తైదువు తనంతో ఇక మేమేమని ఆశీర్వదిస్తాం, నిండుగా పండుపారిపోయినటువంటి మా జీవితాలతో ఇంతవరకు మేము మా పతుల్ని సేవించి సంపాదించినటువంటి శక్తితో నిన్ను ఆశీర్వదిస్తున్నావు రామచంద్ర, నీకు శుభమగుగాక అని పెళ్లికొచ్చిన ముత్తైదువులు ఆశీర్వదించారు. ఇక సేనాధిపతుల అర్థాన్ని, రాముడి యొక్క అర్థాన్ని రేపటి రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు నలుగురి అర్థాన్ని తెలుసుకున్నాం, జనకుల వారు ఒకళ్ళు, తర్వాత మహర్షులు, తర్వాత దేవతలు, ఆ తర్వాత ముత్తైదువులు. వీళ్ళ నలుగురు చెప్పినటువంటి విషయాలు ఒక శ్లోకం గురించి ఏ భావములు వారికి కలిగాయో ఆ విషయాన్ని ఇప్పటి వరకు మనం ప్రస్తావన చేసుకున్నాం. ఇక రేపటి రోజున మనం సేనాధిపతులుగా ఏ అర్థం వచ్చింది, అసలు రాముడు ఏ పరంగా అర్థాన్ని చూశాడనే విషయం, తర్వాత కథాభాగం ఏ విధంగా జరిగిందనే విషయాన్ని రేపటి రోజున చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు జై శ్రీమన్నారాయణ.